శ్రీకృష్ణ పరమాత్ముడు మధురానగరం వేంచేసి పురవీధులలో తిరిగి ఆ రాత్రికి ఒక భక్తుడింట్లో క్షీరాన్నం సేవించి తెల్లవారగానే పిల్లలతో కలిసి స్నానం చేసి పిల్లల్ని ముందుగా రంగస్థలానికి పంపించాడు. కంసుడు వ్యాయామపు పోటీలు, కుస్తీల పోటీలు, ఇటువంటి పోటీలన్నీ ఏర్పాటు చేసి ఆనందించేటటువంటి వేదికకి రంగస్థలము అని పేరు అన్నమాట. ఆ రంగస్థలం వృత్తాకారంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. దానికి ఒకదాని వెనక అతను ఒకటి మెట్లు కూర్చోవడానికి ఉంటాయి. ఆ ఆసనాల మీద జనమంతా కూర్చుంటే మధ్యలో సహజంగా కుస్తీ పోట్లో లేకపోతే ఏమైనా నృత్యాలు ఇలాంటి ప్రదర్శనలన్నీ ఆయన చేయించి చూస్తూ ఉంటాడు. యజ్ఞమునకు ముందు రకరకాల క్రీడలు ప్రదర్శించటం అనేది రాజులకు ఒక ఆచారం. ధనుర్యాగానికి ముందు ఆయన అలాంటి ప్రదర్శన చేయిద్దాం అనుకుని రంగస్థలం ఏర్పాటు చేసుకున్నాడు. తన సింహాసనం మీద కూర్చున్నాడు. అందులోకి పిల్లలు వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయనకి ధనుర్యాగం చేసే అవకాశం లేకుండా పోయింది. యజ్ఞం చేయాలనుకునే ధనుస్సు ఏమైంది? కృష్ణుడి చేతులు విరిగి ముక్కలైపోయింది. ధనుస్సు లేకపోయినా కూడా యజ్ఞం చేయొచ్చు. అందుకని వాడు ఏం చేశాడు? ధనుసు పోతే ఆ ధనుసు పోతే ఇంకో ధనుసు ఉండదా? పిల్లల్ని చంపి ఈ పిల్లల యొక్క శవములే పశుపతికి విశేషణంగా అంటే బలిగా ఇచ్చి అప్పుడు మరొక ధనుస్సుని పెట్టుకుని యజ్ఞం చేయాలి. పట్టుదలగా యజ్ఞం మాత్రం చేయాలనుకున్నాడు. పూర్ణిమ నాడు యజ్ఞం అయిపోవలసిందే. ఆ పూటలో ఒక పూర్ణిమ కనుక వీడు దురదృష్టం ఏంటంటే యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు చేతికి దీక్షా కంకణం కట్టుతారు. ఆ కంకణం కట్టిన వెంటనే ఊడి కింద పడిపోయింది. సాధారణంగా దీక్షా కంకణం దీక్ష పూర్తవ్వకుండా ఊడిపోతే వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రపూర్వకంగా దీక్షా కంకణం కట్టించుకోవాలి. అలా కట్టించుకోకుండా వదిలేస్తే అటువంటి వాడికి ఏదో దుర్మరణం వస్తుందని శాస్త్రం. వీడు మూర్ఖుడు కదా, కంకణం లేకపోతే ఏమిటండి యజ్ఞం చేయడానికి కంకణమే ఉండాలా అనుకున్నాడు. ఈ పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే చాలామందికి చదువుకున్నప్పటికీ అజ్ఞానంలో పడటం కొంత ఉంటుంది. కంసుడు చాలా పండితుడు తెలుసా, అతడు కూడా వ్యాకరణం చదువుకున్నవాడు, వేదం చదువుకున్నవాడు. వాడేం సామాన్యుడు కాదు. పూర్వకాలంలో మహారాజులు పదవిలోకి వెళ్ళే ముందు బాగా చదువుకునేవారు. మూర్ఖత్వంతో తండ్రి యొక్క వారసత్వంతో వచ్చేవాడు కాదు. ఇతడు అంత చదువుకున్నప్పటికీ కంకణ ధారణ లేకుండా సప్తాహం చేయకూడదు, కంకణ ధారణ లేకుండా యజ్ఞం చేయకూడదు, కంకణ ధారణ చేశాక కార్యక్రమం మధ్యలో వెళ్ళకూడదు, ఇవన్నీ నియమాలు తెలియక కాదు. అయినా కంకణం పోతే పోయింది, యజ్ఞం చేయడానికి ఇదేం అడ్డమా అనుకున్నాడు అన్నమాట. అందుకే వాడు కంకణాన్ని పట్టించుకోకుండా సింహాసనం మీద కూర్చున్నాడు. పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు. ఆ కన్న బలరామకృష్ణులు రంగస్థలం దగ్గరికి బయలుదేరారు. సరిగ్గా సింహద్వారం దగ్గరికి చేరారు వాళ్ళు. ఆ సింహద్వారం దగ్గరికి పిల్లలు వచ్చే సమయానికి కోవలయాపేడం అనే ఏనుగుని మావటివాడు బాగా మత్తెక్కించి మరీ తోలాడు. ఏనుగుకి నల్లమందు పెడితే బాగా మత్తు వస్తుంది. ఆ మత్తు వచ్చిన ఏనుగు ఎవరినైనా చిత్తు చిత్తు చేస్తుంది. ఒక్క మావటివాడి మాట తప్ప ఎవడి మాట విందది. అలా మావటివాడు దాన్ని బాగా మత్తు పదార్థాలు ఇచ్చి ఉత్ప్రేరకాలు ఇచ్చి బాగా రెచ్చగొట్టి గుమ్మం దగ్గర నిలబెట్టి అదిగో పిల్లలు వస్తున్నారు తొక్కు అని చెవి దగ్గర అంకుశంతో పోటు పొడిచాడు. దాంతో ఏనుగు రెచ్చిపోయి పిల్లల మీదకు దూకింది. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఓరి కుంజరపాల మా దశకు నీ ఉద్యం మధేభేంద్రమున్ ప్రేరేపం పని లేదు త్రిప్పు మరలన్ ప్రేరేచిన నిన్ను గంభీరోగ్రాసిని తుల్య ముష్టిహతులను భేదించి నేడంతకు చారం బుత్తు మహత్తర ద్వపముతో సిద్ధంబు యుద్ధంబునన్ అన్నాడు. ఓరి మావటివాడ, మేము చిన్నపిల్లలం, కంసుడి గారికి స్వయాన మేనల్లుళ్ళం, ఆయన మాకు మావయ్య, మేము అల్లుళ్ళం. యజ్ఞం చూడటానికి ఆయన పిలిస్తే వచ్చాం. లోపలికి వెళ్ళి యజ్ఞం చూడాలి, కుస్తీ పోటీలు చూడాలి, నృత్యాలు చూడాలి. నువ్వేమో ఏనుగుని మా మీదకి ఢీకొలుపుతున్నావు, దాన్ని పక్కకి తిప్పు, ధర్మం కాదు అన్నారు. వాడు రెచ్చిపోయి, ధర్మమా అధర్మమా, మిమ్మల్ని తొక్కి చంపిస్తాను, రాజుగారు నాకు డబ్బిస్తారు అని మీదకి తోలాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు మళ్ళీని, ఒరే ఇది ధర్మం కాదంటే మా మీదకి ఏనుగులు తోలతావా, దాన్ని పక్కకి తిప్పావా, సరే సరి, లేదా మా పిడికిడి పోట్లు వజ్రం కంటే గట్టివి, మేము ఒక్కొక్క పోటు పొడిచామంటే ఈ ముష్టిహత్తులతోటి పిడికిలు బిగిస్తే దాన్ని ముష్టి అంటారు. ఈ పిడికిడి పోట్లు, మా పిడికిడి పోట్లు పిడుగుల కంటే ప్రమాదం, వజ్రం కంటే గట్టిగా ఉంటాయి, వాటితో నిన్ను నీ ఏనుగుని యుద్ధంలో యమలోకానికి పంపడం సిద్ధం ఖాయం కాసుకో అన్నారు. వాడు అయినా మీదకే తోలాడు. శ్రీకృష్ణుడు ఆ ఏరుగు దగ్గరికి రాగానే రెండు కాళ్ళ మధ్య నుంచి అవతలకు దూరం వచ్చేసాడు. వెనక్కి వచ్చి తోకపుచ్చుకొని గుర్రు ఈడ్చాడు. ఆ ఏడవడంలో అంత ఏనుగు కూడా ఏదో బొమ్మ ఏనుగు వచ్చినట్టు ఆయన వెనకాతలు వచ్చిందిట. అంత బలం ఉన్నవాడే ఏనుగు వెనకాతలు వెళ్ళాలి, లేదా ఏనుగు తనుదనేదంటే తీరుగు అయిపోతాడు. ఆయన పరమాత్ముడు కనుక మహాత్ముడు కనుక తోకపుచ్చుకుని వెనక్కి ఈడ్చాడు. జుర్రును తిరిగింది మళ్ళీ ఆ కరిపతి. ఈసారి తొండం పుచ్చుకుని మూడు తిప్పులు తిప్పి విసిరవతలు పారేశాడు. మైన అంబష్టుడు మళ్ళీ దండంతో పొడిచి అంకుశంతో పొడిచి ఢీకొలిపాడు. కాసేపు ఏనుగును అటు తిప్పారు ఇటు తిప్పారు, కింద నుంచి దూరారు, పక్కన నుంచి దూకారు, పైనుంచి దూకారు, బలరామకృష్ణులు ఆడుకున్నారు. కాసేపు ఏనుగుతో ఆడుకున్నాక హఠాత్తుగా బలరామకృష్ణులు ఎగిరి రెండు దంతాల మీదకి చేరి కాలితో ఒక్క తొక్కు తొక్కి ఆ దంతం సమూలంగా విరగ్గొట్టి ఆ దంతాలతోటి దాని డొక్కలో పొడిచి కిందకు తోసేశారు. అంత ఏనుగు దాని దంతములే దాని డొక్కల్లో తెగగా భయంకరమైన గాయపు వేదన తట్టుకోలేక కిందపడి కూలిపోయింది. అది కింద కూలిపోతుంటే ఏం జరిగింది, పైన మావటివాడు ముందు కింద పడ్డాడు, ఈ ఏనుగు వాడి మీద పడింది. ఇక తర్వాత పచ్చడి మళ్ళీ కనపడలేదు. వాడికి సమాధి చేద్దామంటే ఎముకలు లేవుట, ఎందుకంటే ఈ ఏనుగు కొండలాంటిది. ముందు వాడిపడి వాడి ఏనుగు వాడి మీదే పడి ఆ తర్వాత ఏనుగుని పక్కకు లేగాక మావటివాడు ఎక్కడా అని ఎంత వెతికినా మాట వరస కూడా ఒక్క భూమికి కూడా దొరకలేదట. అది ఆ ఏనుగంటే ఎవరు తీసిన గోతులు వాళ్లే పడతారంటారు, కానీ ఎవడి ఏనుగు కింద పడి వాడే పేరుగవుతాడని వాడు నిరూపించి చచ్చిపోయాడు. ఈ విధంగా మావట్టి వాడిని చంపి ఏనుగుని చంపి ఆ దంతాలు భుజం మీద పెద్ద పెద్ద గదల్లా పెట్టుకుని పైగా రక్తంతో తడిసిన తెల్లని దంతాలు వాటిని మూపు మీద పెట్టుకుని హుమ్ అంటూ వీళ్ళు రంగస్థలంలో గడువు పెట్టారు. ఒక్కసారి గుండె అవిసిపోయినట్టయింది కంసుడికి. అంత కొండలాంటి ఏనుగుని చంపుతూ ఉంటే ఈ లోపల నుంచి వాడు చూస్తూనే ఉన్నాడు బొమ్మ దగ్గర జరిగిందంతా. అసలు వీళ్ళు పిల్లలా పిశాచారా, మనుషులు చూస్తే ఎంత ఉన్నారు, 8 ఏళ్ళు కేవలం. ఇటువంటి పిల్లలు ఎంత భయంకరమైన ఏనుగుని కొండలాంటి ఏనుగుని పిండి పిండి చేసేశారు. నారదుడు చెప్పినట్టు నిజంగా వీడు విష్ణుమూర్తేమో ఈ కృష్ణుడు నాకు చావు తప్పదేమో అని భయం వచ్చింది. అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఒరే చాణూరా ముష్టిగా వెళ్ళి వాడిని యుద్ధానికి పిలిచి పచ్చడి చేయండి అన్నాడు. ఈ చాణూరుడు ముష్టికుడు కృష్ణుడి దగ్గరకు వచ్చారు. చాణూరుడు ఆంధ్రుడు అనమాట, అందుకే విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిశూదన, చాణూరుడు అని పేరు కలిగిన ఆంధ్రుణ్ణి చంపిన వాడు కృష్ణుడు అని ఒక నామం ఉంది కదా విష్ణు సహస్రనామంలో. ఆ రోజుల్లో వాడు విశ్వామిత్ర సంతానం అనమాట. వాడు పొట్ట పోషణ కోసం ఏపీ వదిలిపెట్టి అక్కడికి మధుర పోయాడు. ఏపీ ఎక్స్ప్రెస్ అప్పట్లో కూడా ఉండేదనుకుంటాను. అది దాంట్లో ఎక్కేసి మొత్తం మీద మధురానగరం వెళ్ళిపోయి కంసుడి దగ్గర చేరి హాయిగా అక్కడ కొలువులో సుఖంగా ఉన్నాడు. వాడు కంసుడు పెట్టిన తిండి బాగా తిని కొవ్వెక్కున్నాడేమో వాడు కొండలాంటి శరీరాన్ని ఊపుకుంటూ వచ్చాడు. వాడు వెనక అతను ముష్టికుడిని ఒకడు ఉన్నాడు. ముష్టి అంటే పిడికిలి, పిడికిళ్లతో యుద్ధం చేస్తాడు అంటే బాక్సింగ్ అనమాట, అందుకని వాడిని ముష్టికహ అన్నారు. ముష్టి అంటే ఏమిటనమాట, పిడికిలి. ఈ విధంగా ఇద్దరు వచ్చారు. వచ్చి కృష్ణ మనం ఏమైనా విద్యలు నేర్చుకుంటే ఆ విద్యల్ని మహారాజు గారి దగ్గర ప్రదర్శించాలి, అప్పుడు రాజుగారు సంతోషిస్తాడు. జనములు నేర్చిన విద్యలు జననాథుల కొరకే కాదే అన్నారు వాడు. మనం ఏదైనా విద్య నేర్చుకుంటే మనలో దాచుకోకూడదు, అది మహారాజుల దగ్గర గవర్నమెంట్ దగ్గర ప్రదర్శించాలి. కంస మహారాజు గారు మన విద్యల్ని పరీక్షించి మనకి బహుమతులు ఇస్తాడు. మీరు ఈ మధ్యన పరమ పవిత్రమైన బృందావనం చేరి మల్లయుద్ధం చేసి ఎందరినో చంపారు, బలం కలిగిన వాళ్ళని విన్నాను. ఏది మీ బలం ఒకసారి ప్రదర్శించండి, మీ బలాన్ని రాజుగారు మెచ్చుకుంటే మీకు కానుకలిస్తాడు. ఇక్కడ ఈ రంగస్థలంలో కాసేపు కుస్తీ పొట్లు పడదాం, ఏమంటావు నువ్వు మీ అన్నయ్య కలిసి మా ఇద్దరితో కుస్తీ పొట్లకు వస్తే బాగుంటుంది. మీకు సాము బాగా వచ్చా, శరీరం బలంగానే ఉన్నదా, ఇదిగో బృందావనం మాత్రం కాదు సుమా ఇది పవివో కాక కృతాంత దండకమవో పాలాక్షు నేత్రాగ్నివో నవనీతంబులముద్దగాదు మెసవన్ నా ముష్టి గోపార్పగా. మేము యుద్ధానికి పిలుస్తున్నాం కదా అని రెచ్చిపోయి వస్తావేమో, అలా వచ్చే ముందు నీకు ఒక సూచన, నా ముష్టిందే ఈ పిడికిలి, ఇది నవనీతంబుల ముద్ద కాదు, యశోదాదేవి గారు తెచ్చిన బాక్సులోని వెన్నపూస ముద్ద అనుకుంటున్నావేమో, మెత్తగా ఉంటుందనుకుంటున్నావేమో, తిందామనుకుంటున్నావేమో, ఇది వెన్నపూస కాదు. ఎటువంటిది, పవివో, పవి అంటే వజ్రాయుధం, వజ్రాయుధం సుమ పో అనేది సుమ అనడానికి వాడతామన్నమాట. పవి పో అంటే సాక్షాత్తు వజ్రాయుధమే, నేను గుద్దానంటే వజ్రంతో కొట్టినట్టే. కృతాంత దండకమవు, యమధర్మరాజు గారి చేతిలో ఉన్న దండం సుమ, పాలాక్షు నేత్రాగ్నివు, శివుడి మూడవ కంటిలో నుంచి బయటికి వచ్చే మంట సుమ, నేను తన్నానంటే అంత మంట పుడుతుంది అనగానే కృష్ణుడు అంతా విని, నిజంగా మీరు కొండల్లో ఉన్నారు, మేము మీ దగ్గర బల్లుల్లో ఉన్నాం, చిన్న పిల్లుల్లో ఉన్నాం, చెవులు పిల్లుల్లో ఉన్నాం, మీరు అంత గొప్ప వాళ్ళే, మేము యుద్ధాలు నేర్చుకోలేదు కష్టపడి, అనగా మేము మీలాగా సుశిక్షితులం కాం, ఒక గురువు దగ్గర మల్ల యుద్ధం నేర్చుకోలేదు, బాణ విద్య నేర్చుకోలేదు, ఏ విధమైన విద్యలు రావు మాకు, మేము ఆడుకునే ఆటలు కోతికొమ్మచ్చులు, ఏదో మాకు తోచినట్లు యుద్ధం చేశాం, కాబట్టి మీలాంటి మహావీరులతో తలపడే శక్తి మాకు లేదు, అయినప్పటికీ ముచ్చటగా యుద్ధం చేయాలని కోరావు గనక నీ మాటనే కాదంటానా, నీ ముచ్చట తీర్చకుండా పోతానా, రాజుగారు మన కుస్తీ పట్లు చూడాలని కోరుతున్నారని నువ్వే అన్నావు గనక, మన విద్యని రాజుగారికి చూపిస్తే ఆయన మెచ్చుకుంటారంటున్నావు గనక నీతో నేను యుద్ధం చేస్తాను. బలరాముడు ముష్టికుడితో యుద్ధం చేస్తాడు, ఏమంటావు అనగానే వీడు పళ్ళు పటపట పరికి, ఎరా నాతో యుద్ధం చేసేవాడివా, నేను మంచి వంశంలో పుట్టాను, సుక్షత్రియ వంశంలో పుట్టాను, నీకు వల్లే ఆవుల్ని వేపుకోలేదు నేను, ఇది ఒక అహంకారం కొంతమందికి, మేము గొప్ప గొప్ప వంశంలో పుట్టామని ఉట్టి భ్రమ. ఏమిటి మన వంశం, మన కీర్తి, వాళ్ళ కలియుగంలో పూర్వంలాగా మా వంశం గొప్పదని ఎవడన్నా చెప్పుకుంటే అది భ్రమ సుమ అని చెప్పాడు. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా కల్తీశాలు తీరే, పూర్వంలాగా సంపూర్ణంగా ఎక్కడున్నాయండి వంశాలు, ఆనాటి వల్ల ఇవాళ మన నియమం పాటిస్తున్నామా, ఇవాళ ఒక్క వ్యసనంతో లేకుండా ఉంటున్నామా, ఇళ్లలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకొస్తున్నారో ఏమన్నా తెలుసా, మేము పెద్ద గొప్ప పండితులు జ్ఞానులు, మేము పనికొస్తాం, మేము పనికిరామనే మాట కలియుగంలో అనర్థం చెప్పాడు. అందుకే పురాణాల్లో, భవిష్య పురాణంలో చెప్పాడు, నేను పండితుండని కానీ, నాది గొప్ప వంశమని కానీ, నేనే దీనికి పనికొస్తానని కానీ ఎవడు అనకండి, ఎందుకంటే కలియుగంలో అంత వర్ణ సాంకర్యం అన్నాడు. ఏ ఇంట్లో చూసినదే కదా మనకి, గృహే గృహే కలియుగే వర్ణ సాంకర్యేన తిష్టది, ఇంటింట ఒక గృహ సాంకర్యం, కూతురు ఒకటితో పెడుతోంది, కొడుకు ఒకటితో పెడుతున్నాడు, వీడెక్కడికి పెడుతున్నాడో తెలియదు, వీడికి ఏ వ్యసనం ఉందో తెలియదు. అందుకని ఈ రోజు నుంచి మనందరం ఒక ఒట్టెట్టుకోండి, ప్రతి ప్రాణిలో భక్తి ఉంటే వాడి పరమాత్మను చూడండి, అంతేగాని మేము పండితులం, మాది వేద కుటుంబం, లేకపోతే నేనే యజ్ఞానికి పనికొస్తాను, మీరు యజ్ఞానికి పనికిరారు, ఇది అజ్ఞానపు మాటలు అనమాట, అందరం పనికొస్తాం, భక్తి కలిగిన వాడు ఎవడైనా పనికొస్తాడు. భక్తకు అన్నప్ప ఎటువంటి వాడండి, పచ్చి మాంసం నైవేద్యం పెడితే కూడా ఆయన స్వీకరించాడు, ఆయనకంటే గొప్ప భక్తులు మనం ఏమైనా, ఎంతమందిని చూసాం మనం. అంచేత భగవంతుడికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఈ అహంకారం పక్కన పెట్టండి, ఊరికే మనకు ఒక నియమం పెట్టాడు పరమాత్మ, ఆయనకి కావలసిందల్లా మనకి చిత్తశుద్ధి ఉంటే, నువ్వే దిక్కును నమ్మితే వాడు ఏ కులం వాడైనా దగ్గరికి తీసుకుంటాడు. అసలు నన్ను అడిగితే సామాన్య మానవులు ఇంకా దగ్గరికి తీసుకుంటాడు, మనకి ఆముక్త మాల్యదలో ఒక మాలదాసరి యొక్క పూజని అంగీకరించాడు, అదే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన ఓ బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసుడు అయిపోయాడు, చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి ఈ రోజు నుంచి మనం కొన్ని భ్రమలు విడిచిపెడితే, ప్రతి ప్రాణిని ప్రేమించగలిగితే, అహంకారాన్ని విడిచిపెడితే తరిస్తాం. అందుకే నాకు భక్తులకి కులం గురించి ఎప్పుడు పట్టించుకోను, ఎవరు ఏ కులం వాళ్ళు ఎప్పుడైనా అడిగామా, వాడు మన బిడ్డ, మన దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మనకి బిడ్డే, ఆ బిడ్డను మర్చిపోయి కులం గిలం అంటే వాడు మట్టి గడ్డ అయిపోతాడని చేస్తాను అనమాట. కేవలం ఆహార నియమం కోసం మాత్రమే ఈ నియమాలు పెట్టారు, పవిత్రత కోసం నియమాలు పెట్టారు తప్ప అజ్ఞానం కోసం పెట్టలేదు. ఏదైనా ఒక స్థాయి దాటి అజ్ఞానంలో గడితే ఆ ప్రాంతమే అపవిత్రం అయిపోతుందన్నమాట. అందుకని వీడు మూర్ఖత్వంతో, మేము సుక్షత్రియులం, నువ్వే వెర్రిగొల్లవాడు, యుద్ధానికి వస్తావా రా అన్నాడు. ఘోర యుద్ధం జరిగింది, చాణూరుణ్ణి రెండు కాళ్ళు పుచ్చుకొని గిరగిరా తిప్పి నేల మీద ఒక్క దెబ్బ కొట్టాడు, దెబ్బతో పచ్చడే చచ్చిపోయాడు. బలరాముడు కూడా ఈడు ఇతడు నిజంగా బలరాముడి అని జనం మెచ్చేలాగా పిడికిలతో ఒక పోటు పొడిచి ముష్టికుడిని చంపాడు. ఆ తర్వాత శరుడు, తోశరుడు, కోటలుడు లాంటి మిగతా మల్లులు వస్తే వాళ్ళందరినీ పీరుగులు చేసి పారేశారు. దాంతో అగ్రహోదగ్గురుడైపోయిన కంసుడు, ఈ గొల్లవాళ్ళందరినీ చంపండి, ఒరే భటులారా, ఈ నందుణ్ణి నరికవతలు పారేయండి, వసుదేవుడు జైల్లో ఉన్నాడు వాడిని చంపేయండి, దేవకికి పేకకి ఉరి వేసేయండి, మా నాన్న ఉగ్రసేనుని చంపేయండి, కనిపించిన వాళ్ళంతా చంపేయండి, పిల్లల్ని చంపేయండి, మూటాంగుల్ని లాక్కోండి, ఆయన పిచ్చెక్కినట్టు అందరినీ చంపండో చంపండో అని అరుస్తున్నట్టు అంటే వాడికి వెర్రెక్కింది కొంచెం. ఇలా చంపండి చంపండి అంటూ అరుస్తూ ఉండగానే ఇంకా భటులు కిందకి కదలాలేదు, మెదలాలేదు. ఈలోపు కృష్ణుడు కింద నుంచి ఎగిరి వాడున్న మంచి మీదకి దూకాడు, వాడు ఎత్తైన ఒక మంచి మీద ఉన్నాడనమాట, అక్కడికి దూకాడు. వెంటనే వాడు కత్తి దూశాడు, శ్రీకృష్ణుడు వాడికి కత్తి దూసి మీదకొచ్చే అవకాశం ఇవ్వకుండా వాడి కిరీటం కింద పారేసి జుట్టు పుచ్చుకుని పై నుంచి కిందకి ఈడ్చి ఢామ్మను తోపు తోసేశాడు. ఆ మెట్ల మీద నుంచి వాడు కింద పడ్డాడు. ఆ క్షణమే చచ్చిపోయాడట. మాట వరుసకు యుద్ధం కూడా చేయకుండా చచ్చిపోయాడు వాడు. కృష్ణుడు తొయ్యడంతోనే చచ్చిపోయాడు. ఈ విధంగా వాడు మరణించగానే వాడి శరీరంలోంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. అయ్యో మా అన్నయ్యను చంపుతాడా అంటూ జగ్రోధుడు, జిహ్వుడు, కంసుడు, మాధ్యుడు, ఉద్యద్గదుడు, గజేంద్రుడు, విధావుడు, నిదాగుడు అనే 8 మంది సోదరులు ఉన్నారు కంసుడికి. వీళ్ళంతా పెద్ద పెద్ద కత్తులు ముద్గరాలు పుచ్చుకొని మహావేగంగా కృష్ణుడి మీదకి వచ్చారట. మా అన్నయ్యను చంపుతావట్రా కృష్ణ అంటూ. ఆ సమయంలో బలరాముడు చూశాడు. జగ్రోధుండును జిహ్వుడున్ మొదలుగా నానాయుధానేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడున్ మధ్యద్ గజేంద్రాభుడై ఉగ్రుండై పరిగాయుధోల్లసితుడై ఉండొండ చండాడి కాలాగ్రక్షోణికి పుచ్చ రాముడు గరీయస్థేముడై వారలన్. ఆ క్షణమే బలరాముడు అగ్రహోదగ్రుడైపోయి మంచి ఇనపగదోటి పుచ్చుకుని, ఆ ఇనపగదకి పైగా ముళ్ళు కూడా ఉన్నాయి, అది పుచ్చుకుని రండిరా రండి అని ఒక్కొక్కడిని దగ్గరికి రానిచ్చిన ఎత్తు మీద ఢామ్ ఢామ్ అని దెబ్బ కొట్టాడు. ముక్కలు ముక్కలు కింద వాళ్ళ తలకాయలు పగిలిపోయాయి. పాంబులు పేలినట్టుగా వీళ్ళ తలకాయలు ఢామ్ అనే శబ్దంతో పేలిపోయాయి. 8 మందిని చంపేవతలు పారేశాడు ఆయన. ఈ విధంగా కంసుడు సోదర సమేతంగా పడిపోయాడు. అప్పుడు వాళ్ళ భార్యలంతా వచ్చి వాళ్ళ మీద పడి ఏడుస్తూ, మేము ముందే చెప్పాం కృష్ణుడు మహాత్ముడు, ఆయనతో విరోధం వద్దు బాబో అంటే విన్నావు కాదు. అందరూ కృష్ణుడిని ఆశ్రయించి తరిస్తూ ఉంటే నీవు బలవద్విరోధం తెచ్చుకుని మరణించావు. మహాత్ములతో వైరం ప్రమాదం అంటే వినిపించుకోకుండా వాడు మహాత్ముడేమిటి అని రెచ్చిపోతే ఇలా చచ్చిపోతామని చెప్తే వినిపించుకోలేదు, మాకు వైధవ్యం మిగిల్చావా, పసుపు కుంకం దూరం చేసావా అని ఏడుస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి, అత్తయ్యలు ఏడవకండి, మీరు చాలా ఉత్తమరాళ్ళు, ఎవరైనా యుద్ధంలో చావక తప్పదే, వాడకపోతే రేపైనా ఆయన ఇంకో యుద్ధంలో అయినా చస్తాడు, వాడు ఉద్ధృతుడు కనుక చివరికి అలాగే చావక తప్పదు, యుద్ధంలో చస్తే వీరస్వర్గం వస్తుంది, సంస్కారం చేసి అతనికి చేయవలసిన దానాలు చెయ్యండి అని ఓదార్చి వాళ్ళందరి ఆస్తులు వాళ్ళకిచ్చి గౌరవంగా ఇళ్ళకి పంపాడు. వాడు కృష్ణుడిని, నువ్వు చాలా ఉత్తముడివి నాయన మాకు తెలుసు అన్నారు. ఒక్క ఇద్దరు తప్ప కంసుడి భార్యలందరూ కూడా కృష్ణుడిని గౌరవంగానే చూశారు. ఆ ఇద్దరు జరాసంధుడు కూతుళ్ళు అస్థి ప్రాస్థి. వాళ్ళు మాత్రం కృష్ణుడిని పళ్ళు పటపటలాడుతూ చూసి నీ సంగతి చూస్తామని వెళ్ళిపోయారు. తర్వాత శ్రీకృష్ణుడు చెరసాల పాలయ్య ఉన్న దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అందులోంచి బయటికి తీసుకొచ్చి, అమ్మ నాన్న అని కాళ్ళకి దండం పెడితే పాపం వాళ్ళు పూర్వం విశ్వరూపం చూపించాడుగా కృష్ణుడు, అందుకని లోకేశ్వరుడు ఆయన, నాకు కుమారుడా అనుకుని వాళ్ళ దగ్గరికి తీసుకుని కౌగిలించుకోలేదు. పూర్వజన్మ జ్ఞానం ఉంటే ఇదే ఇబ్బంది అన్నమాట. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు వారు ఆ విశ్వరూపం చూడడం వల్ల, నాయన బాబు ఎన్నాళ్ళకి వచ్చావా అని కౌగిలించుకోలేదు, దీవించలేదు, అసలు దగ్గరికి తీసుకోలేదు, మనస్సులో ధ్యానిస్తున్నారు అది కనిపెట్టాడు కృష్ణుడు. అందరికీ నా మీద ఈ భక్తి పెరిగిపోతే ఇక నన్ను ప్రేమించేవాడెవడు, కొడుకా అని దగ్గరికి తీసుకునేవాడెవడు అని వెంటనే వాళ్ళ మీద అలా వైష్ణవమాయ ప్రయోగించాడు. వైష్ణవమాయ ప్రయోగిస్తే ఎలా ఉంటుంది, మీకు నేను చెప్పాలా, రోజు అనుభవిస్తూనే ఉన్నారుగా మధ్యాహ్నం పూట పొద్దున పూట. ఆ వైష్ణవమాయతో టక్కర వాళ్ళ అజ్ఞానంలో పడిపోయారు. నాయన బాబు అని దగ్గరికి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకున్నారట. అప్పుడు కృష్ణుడు, అమ్మ నాన్న నేను మీకు కొడుకుగా పుట్టాను, కానీ ఏం లాభం, కొడుకు చేయవలసిన పని ఒక్కటి చేయలేదు, 8 ఏళ్లుగా మీరు చెరసాలలో నానాయాతనలు పడుతూ ఉంటే మిమ్మల్ని విడిపించకుండా బృందావనంలో వెన్నపోస తిన్న దుర్మార్గుణ్ణి నన్ను క్షమించండి అన్నాడు పాప. ఆయన అలాగే అంటాడు పాప. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని ఎక్కువ మాట్లాడలేక, ప్రేమ ఎక్కువైతే కూడా మాట్లాడలేము, ఆనందం ఎక్కువైతే ఒక్కోసారి మనకు ఉపన్యాసం రథల ఉండిపోతాడనమాట. అలాగే వాళ్ళు కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత ఉగ్రసేనుడు కంసుడి తండ్రి, ఆయన కూడా చెరసాల్లో ఉన్నాడు, తండ్రిని కూడా జైల్లో పెట్టిన కరుడులండి కంసుడు, అందుకని ఆయన్ని పిలిపించి, మహాత్మా పూర్వం యయాతి మహారాజు గారు యాదవులు సింహాసనం మీద కూర్చునే అర్హత లేకుండా ఉందురుగాక అని శపించాడు, కాబట్టి యయాతి శాపం వల్ల మేము సింహాసనం మీద కూర్చోవడానికి లేదు, నువ్వే మళ్ళీ సింహాసనం మీద కూర్చో, మేము నీకు సేవ చేస్తాం, సామ్రాజ్యాన్ని పెంచుతాం, ధనాన్ని పెంచుతాం. నేను నీకు సేవ చేస్తూ ఉంటే దేవతలు కూడా నీకు దండం పెట్టి కప్పం కడతారు, నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అని ఉగ్రసేనుడిని ముసలాయన్ని మళ్ళీ రాజులు చేశాడు. అందుకే మధురా నగరానికి రాజెవరు, ఎప్పటికి కూడా ఉగ్రసేనుడే. ఆయన కలియుగాంతం వరకు అదృశ్య రూపంలో మధురా పట్టణాన్ని పరిపాలిస్తాడు. ఎప్పటికి కూడా ఆ వీధుల్లో రాజా ఉగ్రసేన్ అని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కింద అవి ఏమిటంటారు మార్బుల్లో లేకపోతే దాని గ్రానైట్ మీదో రాయి మీదో పేరు చెక్కి వేశారు. ఈ ఉగ్రసేనుడి పేరు ఇప్పటికి కూడా హైదరాబాద్లో కూడా ఉండదు చూడండి మీకు. ఆ బంజారా హిల్స్ అక్కడ విజయ గణపతి ఆలయం దాటాక ఒక చౌక్ ఉంటుంది, అక్కడ రాజా ఉగ్రసేన అనే పేరుతో ఆయన యొక్క విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం కింద మంచి అందంగా పేరు కూడా గ్రానైట్ రాయి మీద చెక్కి అతికించారన్నమాట. ఉగ్రసేనుడు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటే విజయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. అందుకని వీలున్నంత వరకు కృష్ణ భక్తులు ఉగ్రసేనుడిని ఇంట్లో పెట్టుకోవాలని ఒక శాస్త్రం అన్నమాట. ఆ తర్వాత తల్లిదండ్రులు గర్గాచార్యుడిని పిలిపించి 8 ఏళ్ళు నిండిపోయి ఉపనయనం చేద్దామని ఉపనయనం చేశారు. అప్పటిదాకా వాళ్ళకి ఒడుగు అవ్వలేదు, ఇప్పుడు ఉపనయనం అయింది, యజ్ఞోపవేతాలు పడ్డాయి, ఇప్పుడు వీళ్ళు ద్విజరాజత్వం పొందారు, సంధ్యావందనం నేర్చుకున్నారు. ఇక తర్వాత నందుడిని పిలిచి ఇప్పటికే నందుడికి అర్థమయ్యింది వీడు నా కొడుకు కాదు వసుదేవుడి కొడుకని. అందుకని తండ్రిని పిలిచి, నాన్న నీ రుణం మేము తీర్చుకోలేము, నీకు ఇప్పుడు అసలు రహస్యం పూర్తిగా తెలిసింది కాబట్టి చెబుతున్నాం, మేము నిజానికి దేవకీ వసుదేవుల పిల్లలం, చిన్నప్పుడే నా సలహా మీద మా నాన్న నీ దగ్గర అట్టే పెట్టాడు, 8 ఏళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచావు, అసలు మేము పుట్టాక తండ్రిని చూడము తల్లి చూడము యశోదాదేవియున్నీవు మా తండ్రిని తల్లియునంచు చూచెదము, యశోదాదేవియున్నీవు మా తండ్రిని తల్లియునంచు చూచెదము, సద్ధర్మంబులను తొల్లి ఏ తండ్రుల బిడ్డలనిట్లు పెంచిరి, ఏ తండ్రుల బిడ్డలనిట్లు పెంచిరి, భవత్ సౌజన్య భావంబునన్ తండ్రి ఎంతటి వారమైతిమి గదా తద్వయో లీలలను. తండ్రి మేము పుట్టాక మా తండ్రిని తల్లిని సరిగ్గా ఎరగం, యశోద నువ్వు మా తండ్రి తల్లి అనుకున్నావు. ఇక్కడ కూడా కృష్ణుడు అన్న మాట ఏమిటో తెలుసా, యశోదాదేవియు నీవు మా తండ్రిని తల్లియు నంచు నంచదం, అంటే యశోద తండ్రిట ఈయన తల్లిట, అంటే నందుడు ఎటువంటి వాడు యశోద ఎటువంటిది ఆలోచించండి, పోషించేవాడు తండ్రి, మా అమ్మ నాన్న పాత్ర పోషించి మమ్మల్ని ప్రేమించి అన్నం పెట్టి లాలించింది, నువ్వు తల్లి కంటే కోమలమైన హృదయంతో లాలించావు, అందుకే యశోద తండ్రిగా నువ్వు తల్లిగా అనిపిస్తారు మాకు.